सकल ह्रीं सकल ह्रीं श्रीं भूर्भुवः स्वः ह्रीं श्रीं ह्रीं तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं ह्रीं ॐ कैल ह्रीं हसकहल ह्रीं सकल ह्रीं श्रीं ॐ भूर्भुवस्व ह्रीं श्रीं ह्रीं तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं ह्रीं ॐ कैल ह्रीं हसकहल ह्रीं सकल ह्रीं श्रीं ॐ भूर्भुवस्व ह्रीं श्रीं क्लीं तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैल ह्रीं हसकहल ह्रीं सकल ह्रीं श्रीं ॐ भूर्भुवस्व ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैल ह्रीं हसकहल ह्रीं सकल ह्रीं श्रीं ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैल ह्रीं हसकहल ह्रीं सकल ह्रीं श्रीं ఎంత ఫాస్ట్గా చేసినా ఎంత నెమ్మదిగా చేసినా సగం ఫాస్ట్గా చేసి సగం నెమ్మదిగా చేసినా మీ దృష్టి అక్షరం అక్షరం మధ్య ఉన్నటువంటి మౌనము దాని మీదే ఉంచుకోండి. ఓం భూర్భువస్వ తత్ సవితుః వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం కై లహ్రీం హసక హలహ్రీం సకల హ్రీం శ్రీం. ఎన్ని రకాలుగా మీరు దాన్ని ముక్కముక్కలు చేసినా ఆ మౌనము ఖండింపబడకూడదు. అఖండ మండలాకారం ఆ మానసిక స్థితి రావడానికి మంత్రజపం చేస్తాం. ఆ మంత్రజపంలో మీరు ఎలా చేసినా ఒకటే మంత్రజపం, ఆ మౌనం మీరు విడనాడకూడదు. మెల్లిగా మూడు సార్లు చేసి మౌనంలోకి వెళ్ళిపోదాం.
భువస్వ హ్రీం శ్రీం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి धियो न प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं ॐ भूर्भुवः स्वः श्रीं क्लीं तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं
తెరిచి ఓ పది నిమిషాల పాటు మౌనంగానే ఉంటాం మనం. కానీ లేచి కదలండి, అటు ఇటు తిరగండి, కానీ ఆ మౌనంలో ఉండండి. ఇంకా మనుషుల్ని గుర్తించకండి. మీరు మౌనం నుంచి బయటికి రాకండి. కానీ మళ్లీ మనం గంట గంటన్నారు కూర్చుంటాం గనక 6:30 వరకు కదలండి. కాస్త బయటికి వెళ్ళదలుచుకుంటే బయటికి వెళ్ళండి, రండి. కానీ మౌనం విడనాడకండి. ఆ గ్యాప్, ఆ సంధి, ఆ సమాధి స్థితిలో ఉండండి. 6:30కి మళ్ళా కూర్చున్నాం.
గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆప్ వరదా దేవీ అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసామాత బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మంత్ర జపం యొక్క ఆధారభూతమైనటువంటి నియమాలు కొన్ని మనం తెలుసుకున్నాం. నియమాలు ప్లూరల్ కాదు, నియమము ఒకటే. నియమం ఏంటి అంటే శబ్దము శబ్దము, అక్షరము అక్షరము, పదము పదము, వీటి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్, మౌనాన్ని మనం పట్టుకుంటాం. ఈ ఒక్క విధానమే ట్రాన్సెంటల్ మెడిటేషన్ మహర్షి చెప్పేటటువంటి దానికి ఉపకరిస్తుంది. ఇదొక విధానం. కానీ మనదేంటి, సమన్వయాత్మకమైనటువంటి విధానం కదా. రెండో విధానం ఉంది, దాన్ని ఇవాళ అర్థం చేసుకున్నాం. మంత్రం అదే, జపం చేసే పద్ధతి అదే, మూడు మారుతుంది, అవగాహన మారుతుంది. ఎప్పుడు చెప్తూ ఉన్నాను బ్లేడ్ అదే, పిక్ పాకెట్ చేతిలో ఉన్న బ్లేడ్ అదే, చంటు కుర్రాడు వేలు తెలుసుకునే బ్లేడ్ అదే, బ్రెయిన్ సర్జన్ ఉపయోగించుకునే బ్లేడ్ అదే. ఉపయోగించుకునే వ్యక్తి యొక్క అవగాహన బట్టి ఆ బ్లేడ్ మ్యాజిక్ చూపిస్తుంది. ఇంచట ఈ మంత్రము ఇంకో యాంగిల్లో మీరు పట్టుకోండి. ఉచ్చారణ చేసినటువంటి ప్రతి శబ్దము తనదైన విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని ప్రకృతిలో ఉంచుకుంటుంది. ఆ పదాన్ని అర్థం చేసుకోండి, మళ్ళీ ఏం చెప్పాను, ఉచ్చారణ చేసినటువంటి ప్రతి అక్షరము, దాన్ని భగవద్గీత యొక్క 8వ అధ్యాయాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటాం. అక్షర బ్రహ్మయోగము అని మీరు ఏ అక్షరాన్ని ఉచ్చారణ చేయండి, అది ఏ పదంలోని భాగమైన అవన్నీ, ప్రతి అక్షరము తనదైన విశేషమైన విలువ కలిగి ఉంటుంది. ఆ విలువలు మారవు. రసాయన శాస్త్రంలో పరమాణువుల గురించి చెప్పిన లక్షణం దీనికి వర్తిస్తుంది. కార్బన్ ఉంది, ఏ పదార్థంలో ఉన్న కార్బన్ కార్బనే, మిగతా పదార్థాల యొక్క కూడల వల్ల, మిగతా పరమాణువుల యొక్క కలయిక వల్ల కొత్త కొత్త పదార్థాలుగా మారవచ్చు, కానీ ఆ పదార్థంలో కార్బన్ అనేటువంటి పరమాణువు ఉంటే అది ఎప్పుడు కూడా ఆ లక్షణాలే కలిగి ఉంటుంది. అదేవిధంగా మనము ఉచ్చారణ చేసేటటువంటి ప్రతి అక్షరము కూడా ఒక విశేషమైనటువంటి రంగు, ఒక విశేషమైనటువంటి ధ్వని, ఒక విశేషమైనటువంటి అధిదేవత కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వేదపరంగా దాన్ని, వేదాలు ఏ భాషలో రాయబడ్డాయో ఆ భాషలో మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి అక్షరానికి ఒక ఋషి ఉంటాడు, ఒక దేవత ఉంటుంది, ఒక ఛందస్ ఉంటుంది. ఈ ఋషి దేవత ఛందస్ మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ పదాన్ని మనకి ఋషి అనగానే గడ్డం పెట్టుకుని మ్యాచెడ్ హెయిర్ ఉంచుకుని ఒక తేజస్సుతో వెలిగిపోయే ముసలి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకపోతే మనం నచ్చరు ఋషి అంటే. దేవత అనేసరి కల్లా ఓ నాలుగు చేతులు, ఓ డాలు, అభయహస్తం, వరదహస్తం, ఓ సింహ వాహనము, ఓ తాబేలు వాహనం, ఓ ముంగిస వాహనం, దేవతలు. మనిషి శరీరధారులే, కానీ మనిషి శరీరధారులు అయినప్పటికీ కూడా వాటి యొక్క కాన్సెప్ట్ వేరు. మనకి ఛందస్, గాయత్రి ఛందస్సును, జగతీ ఛందస్సును, లేకపోతే మన ఆధునిక వ్యాకరణాలు వాటిలో వస్తే రకరకాలైనటువంటి అక్షరాల క్రమంలో ఉన్నటువంటి ఒక శబ్ద విన్యాసాన్ని ఛందస్సు అంటూ ఉంటాం. కానీ వేదాలలో వీటిని ఛందస్సులు అనము, దేవతలు అనము, ఋషులు అనము. ఆ అవుట్లుక్ మనం మార్చేటటువంటి కంకణం కట్టుకున్నాం. మొట్టమొదట మనం చేసేటటువంటి చాలా పెద్ద పని ఏంటంటే ముందు ఇది, ఈ మాటలలో ఉన్నటువంటి అసలైన శిథలైనటువంటి అర్థాలను మనం తెలుసుకుని ఉపయోగించుకుని లాభము పొందుతో ప్రపంచానికి అందజేయాలి. ముందు మనం తెలుసుకోవాలి, మనం దాన్ని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకున్న తర్వాత మనం దానివల్ల లాభం పొందాలి. తర్వాత పక్క వాళ్లకి ఇదిగో నేను చేయటమని ఈ లాభం పొందాను కనుక మీకు కూడా ఇష్టమైతే ఈ లాభం తీసుకోండి అని. ఈ ఋషి దేవత ఛందస్సు వేదపరమైనటువంటి అవగాహన తెచ్చుకోవాలి అంటే వేదాలలో చెప్పబడినటువంటి విషయం యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. కెమిస్ట్రీ అవగాహన ఉంది మనకి, ఎకనామిక్స్ అవగాహన ఉంది, ఇంజనీరింగ్ అవగాహన ఉంది, మెడిసిన్ అవగాహన ఉంది. వేదాలంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన ఏంటంటే సంస్కృతంలో. ఈనాటి సంస్కృతం తెలుసుకున్నటువంటి వ్యక్తులకి కూడా అవగాహన లేనటువంటి పదజాలముతో, వాళ్ళ మీద నమ్మకం ఉంటే చాలా అద్భుతమైనటువంటి శక్తి గల మంత్రాలంటాం, నమ్మకం లేకపోతే ఆ కాలపు విలేజెస్ లేకపోతే ఆ కాలపు గడరీ అంటే షెపర్డ్స్, గొర్రెలు పశువుల కాపర్లు పాడుకునేటువంటి పాటలు అని చాలా మంది పండితోత్తములు మన వేదాల గురించి వెలువర్చినటువంటి అద్భుతమైనటువంటి అభిప్రాయాలు అవి. ఇష్టం మనం కూడా అంతకంటే ఎక్కువ విలువ అవటం లేదని నా నమ్మకం. ఇచ్చేటంటే నిజంగా అవి విలువైనవి అని మన నమ్మకం ఉంటే వేదాలకు ఇప్పుడు పట్టినటువంటి కర్మ పట్టి ఉండేది కాదు. విలువైన వస్తువు మనం ఉపయోగించుకోకపోయినా ఎక్కడ పెట్టుకుంటాం, పోయి లాకర్లో పెడతాం, లాకర్లో పెట్టి మనం చూసుకుంటూ ఉంటాం ఉందా లేదా అని. అలాంటి అదృష్టానికి కూడా ఈ విలువైనటువంటి వేదాలు నోచుకోలేదు. లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆ మంత్రాలు ఇప్పుడు ఆ సంఖ్యలో దొరకటం లేదు. చాలా మంత్రాలు పోయాయి కానీ నాశనం అయిపోలేదు. ఎందుకంటే వేదాల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు వేదాలు నశింపబడవు, వేదాలను ప్రపంచంలో ఏ శక్తి కూడా నాశనం చేయలేదు. కానీ వేరే విషయం, వేదాలంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాళ్ళ నమ్మకం అది మనకు తెలియదుగా. అంచేత వేదాలు ఫలానా వస్తువు వేదము అవునా కాదా అని మనకి తెలిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లే మనం. చీటీలు రాస్తూ ఉండేవాడు ఆయన. చీటీలు అంటే ఏంటి? ఆయన చెప్పేవాడు అర్బుదాలు ఖర్బుదాలు మట్టిలు మాణిక్యాలు ఇవన్నీ అర్థమయ్యేది కాదు ఆవిడికి. చివరికి ఒక లైన్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు, 9 ఏళ్ళు బతుకుతాడు, చాలా అదృష్టవంతుడు బతుకుతాడు. ఆయనకున్నటువంటి జ్ఞానం ఏమిటి? అక్షజ్ఞానం కూడా లేదు ఆయనకి. ఎవడో ఒక వ్యక్తి నా నమ్మకం శక్తి సాయి అని లేకపోతే ఓ మహానుభావుడు. ఆయన అల్లరి చిల్లరిగా తిరుగుతున్నప్పుడు ఆయన నాలుక మీద ఒక బీజాక్షరం రాశాడని అక్షరాల గురించి చెప్తున్నాను నేను, అందుకు ఇదంతా చెప్పేది. ఆ బీజాక్షరాన్ని ఆయన పట్టుకున్నాడని, ఆ ఒక్క బీజాక్షరాన్ని ఆయన పట్టుకుని ఆయన వాక్కులో ఆ అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించుకున్నాడు. ఆ వాక్కులో ఉంది ఆ శక్తి. ఆ శక్తి వాక్కులో కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఋషులే. అది మీరు అర్థం చేసుకోవాల్సిందే. కొందరికి వాళ్ళు ఉన్నటువంటి స్థితి వల్ల వాక్కు ఆసక్తి కలుగుతుంది. ఓ ప్రైమ్ మినిస్టర్, ఓ ప్రిన్సిపాల్, ఓ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, వాళ్ళ వాక్కు వాల్యూ ఉంది. దేనివల్ల వచ్చిందో, దేని వాళ్ళ స్థితి వల్ల వచ్చింది దానికి, వాళ్ళ యొక్క ఆసనం వల్ల వాళ్ళకి ఆ స్థితి. రేపు రిటైర్ అయిపోద్దా, లేకపోతే కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల వల్ల ఓ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆ పోస్టు పోగొట్టుకుంటే వాళ్ళ వాక్కి మళ్లీ ఆ శక్తి రాదు. కానీ ఋషుల యొక్క వాక్కి ఎలాంటి శక్తి ఉంది? భూత భవిష్య వర్తమానాలలో కూడా అవి అప్పుడు ఎలా పనిచేసాయో అలాగే పనిచేస్తాయి. దీన్ని అర్థం చేసుకోండి. అంచేత వేదాలలో ఉన్నటువంటి వృక్కులకి, వేదాలలో ఉన్నటువంటి మంత్రాలకి ఆ అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అప్పుడు పనిచేసే కనుక ఇప్పుడు పనిచేయో, ఎప్పుడు పనిచేస్తుంటాయి. ఎందుకంటే వాటి స్వభావం అది, వాటి నృత్యాలను చేసినటువంటి వ్యక్తుల వెనకాతం ఉన్నటువంటి శక్తి అలాంటిది. అలాంటి శక్తి లేని వాళ్ళు వేదాలు చెప్పలేరు. అలాంటి శక్తి ఉన్నవాళ్లు ఏది మాట్లాడితే అది వేదం అవుతుంది. సంస్కృతంలోనే మాట్లాడక్కర్లే వాళ్ళు, సంస్కృతంలోనే మాట్లాడక్కర్లే వాళ్ళు. ఏ భాషలోనే మాట్లాడచ్చు. క్రైస్తవు మాట్లాడాడు, సంస్కృతంలో ఏం మాట్లాడలే. బుద్ధుడు మాట్లాడాడు, సంస్కృతంలో ఏం మాట్లాడలే. వరాశ్చర్యము సంస్కృతంలో చెప్పగలే. కానీ అవన్నీ కూడా ఈనాటికి అనేక మంది వ్యక్తులకి మార్గదర్శక సూత్రాలక శాశ్వత నిత్య నూతన సనాతన సత్యాలుగా వెలుగొందుతున్నాయి. అది వేదాలంటే ముందర వేదాలు అనేటటువంటి వాటికి నిర్వచనం అర్థం చేసుకోండి. సనాతనమైనటువంటివి ఫస్ట్ పాయింట్, నిత్య నూతనమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. ఈ మూడు కండిషన్స్ దాంట్లో ఉండాలి. అలాంటి వ్యక్తి, అలాంటి ఉచ్చారణ, అలాంటి స్థితి, అలాంటి జియోగ్రాఫికల్ లొకేషన్ హిమాలయాలు. ఎప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నా గొప్పతనం మనకు కనిపిస్తూ ఉంటుంది, నిత్యనూతనత్వం కనిపిస్తూ ఉంటుంది, శాశ్వతత్వం కనిపిస్తూ ఉంటుంది, ఎకనామిటీ సనాతనత్వం కనిపిస్తూ ఉంటుంది, శాశ్వతత్వం కనిపిస్తూ ఉంటుంది, నిత్యనూతనత్వం కనిపిస్తూ ఉంటుంది. జియోగ్రాఫికల్ ఏరియా అది కాశీ. ఇది యుగాలు మారిపోతూ ఉంటాయి, కానీ కాశీ యొక్క గొప్పతనం అంచేత వ్యక్తులకి మాత్రమే ఈ వేద లక్షణం మనం ఆపాదించక్కర్లే. ఎవరికైనా ఈ వేద లక్షణం ఆపాదించవచ్చు. అది అర్థం చేసుకోండి. వేదము అంటే ఏమిటి? ఇంకా ఒక వ్యక్తి నేను చెప్పింది వేదం అంటాడు, అంటే అర్థమేంటి వాడి ఉద్దేశం? నేను ఏం చెప్పాను? అది ఎటర్నల్ ట్రూత్, ఎవర్ న్యూ ట్రూత్, ద ఏన్షియంట్ ట్రూత్. అలాంటి సమూహము కల వేదము మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. దాన్ని ఋషి, దేవత, ఛందస్సులు అంటాం. ఇంకా వేదం అంటే గబుకుని సంస్కృతంలోకి వెళ్ళిపోకండి, సంస్కృతంలోని సూక్తాల్లోకి వెళ్ళిపోకండి. కానీ సంస్కృతంలో చెప్పబడినటువంటి వేదాల మీద ఆ మోహం ఎందుకు? ఎందుకు దాన్నే వేదాలు అని మనం చెప్పుకుంటామంటే అలాంటి వ్యక్తులందరూ కలిసి రాసినటువంటి విషయాలని ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రోడీకరించాడు వేదవ్యాసుడు. ఈ వేద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఋషులు మీద కనిపిస్తుంటాయి. సూక్తాలలో చాలా మంది ఋషులు పేరు కనిపిస్తుంటాయి. వేదవ్యాసుడు ఏం చేశాడు? ఆ ఋషులు చెప్పినటువంటి ఆ శాశ్వత నిత్యనూతన సనాతన సత్యాలను అంతట అక్కడ మీరు ఏమి చదివినా అది గుర్తుంచుకోండి. అక్కడ అది శాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని గ్యారంటీగా మీకు తెలుపుతూ ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి సత్యము ఈనాటికే అది అవసరమే. ఉదాహరణకి ఆకలి. ఇదివరకు వాళ్ళకి ఆకలి ఉంది, రేపు పుట్టబోయే తరానికి ఆకలి ఉంటుంది, ఇప్పుడు ఆకలి ఉంటుంది, ఒక గంట తర్వాత మళ్ళీ మనకి ఆకలి అయ్యచ్చు. శాశ్వతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి డోర్ కొట్టినటువంటి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఉదయిస్తే మీకు డోర్ కొడుతుంది చెప్పండి? ఇంతవరకు నాకు ఎవరు సూర్యోదయం బోర్ కొట్టిందని ఎవరు చెప్పలే. ఏమో చెప్పే రోజులు వస్తాయేమో అని వేరే విషయం. ఇంకెక బోర్ కొట్టదు నిత్య నూతనం కనుక, కానీ శాశ్వతమైనది కనుక, సనాతనమైనది కనుక. అంచేత ఆ సూర్యోదయం కూడా వేదమే. అంచేత ప్రతి సూర్యోదయం ఎప్పుడు కూడా వేదము మీరు పట్టుకోవచ్చు అని చెప్పేది. సూర్యోదయం ఎప్పుడు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో వేదాన్ని మనం ఎందుకు పట్టుకోగలుగుతున్నామని ఎప్పుడూ చెప్పాను నీకు. వేదాలు వ్యక్తి నోటితోనే ఆవిర్భవించక్కర్లేదు, వస్తువులో ఉండవచ్చు, దేశకాల పరిస్థితుల్లో ఉండవచ్చు. ఇక్కడెక్కడ వస్తుంది, కొన్ని గ్రహాల యొక్క విశేషమైనటువంటి చక్రీయ గమనంలో ఏర్పడినటువంటి జంక్షన్ పాయింట్ అది సూర్యోదయము, సూర్యాస్తమే. అది కూడా వేదమే. ఇంకేత ఈ మూడు లక్షణాలు ఉన్నాయి దానికి, శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనమైనది. మీరు అది చూసుకుంటూ ఉండండి. ఎక్కడ ఎక్కడ ఇది ఉంటే అక్కడక్కడ వేదం ఉంటుంది. ఎక్కడెక్కడ వేదం ఉంటే మీ యొక్క ఆస్తిని పోగొట్టేటటువంటి లక్షణం ఉంటుంది, సత్యాన్ని తెలుసుకునేటటువంటి లక్షణం ఉంటుంది, శాంతి పొందేటటువంటి లక్షణం ఉంటుంది, అభివృద్ది సాధించేటువంటి లక్షణం ఉంటుంది. అందుకే విశ్వ కళ్యాణ హేతవ వేదాలకి ఇంకో కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ వేదాలు అంటే విశ్వ కళ్యాణానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు వేదాలు ఎందుకు నాశనం అయిపోయాయి, వేదాలను మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే ఎవరి మనసుల్లోనూ విశ్వ కళ్యాణ హేతవ అనేటువంటి కోరిక లేదు. ఎవరికి విశ్వ కళ్యాణం గురించి పట్టదు. చివరి చివరికి ఏ పరిస్థితిలోకి దిగజారుతున్నాం అంటే ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే చాలు, కుటుంబం యొక్క ఆనందం కూడా ఎగిరిపోతుంది, సమాజం యొక్క ఆనందం కూడా ఎగిరిపోతుంది. పెంచుకుంటూ పోతూ ఉంటే మనం రాష్ట్రం యొక్క ఆనందం అసలు పట్టించుకోం, దేశం ఎక్కడ పోతుందో ఎవరికి అక్కర్లేదు, ఈ దేశాల కలయికతో ఏర్పడినటువంటి భూమి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అక్కర్లేదు. కానీ వేదాలకి మాత్రము ఈ లక్షణం ఉన్నది. అది కేవలము విశ్వ కళ్యాణ హేతవ, దానికి తప్ప మీరు దేనికి ఉపయోగించుకోలేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక అనేక భయంకరమైనటువంటి మనస్సుని కలతపరిచేటటువంటి స్టోరీలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక స్టోరీ, స్వరం కరెక్ట్గా లేకపోతే వేదాలు విపరీతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఎందుకు ఆ భ్రమ వచ్చిందో ఇప్పటికీ నాకు తెలియదు. మహామహా పండితులకు కూడా ఈ భ్రమ ఉంది. నేను చాలా సార్లు వాళ్ళని అడిగాను, నేను స్వరయుక్తంగా మీరు చదవటం రానంత వరకు వేదాలను మీరు అధ్యయనం చేసే కదా స్వరాన్ని నేర్చుకున్నారు, అంటే ఆ స్వరాన్ని నేర్చుకోక ముందు ఆ మంత్రాలన్నీ మీరు అద్భుతమైన అపభ్రంశంగానే పలికారు కదా, మరి మీరేం నాశనం అయ్యారు? సింపుల్ కామన్ సెన్స్ లాజిక్. స్వరయుక్తంగా చూస్తే మంచిదే, కానీ నాకు తెలిసినంత వరకు చిన్న కుర్రాడు ముద్దు ముద్దుగా అస్పష్టత లేకుండా అమ్మాని పలికితే వచ్చే ముద్దు పెద్దవాడు అమ్మాని పలిస్తే రాదేమో అని నాకు అనుమానం. అంచేత ఆ వేదమాట కూడా, ఆ వేదము కూడా ఆ భావం మనకు తెలియకుండా అస్పష్టంగా ఉచ్చారణ చేస్తే ఇంకా మమ్మల్ని దగ్గరికి చేరతీస్తుంది తప్ప దూరం చేయదు అని నా నమ్మకం. ఇంకోటి, వృత్రాసురుణ్ణి చంపటానికి చాలా అవస్థలు పడ్డారు, చాలా ఇది చేశారు. దానికి జరిగేటటువంటి కథ ఎలా చెప్తారు అంటే, వృత్రాసురుడు యొక్క తండ్రి, వృత్రాసురుడు పుట్టక ముందు వేద మంత్రాలతో యజ్ఞం చేశాడు, బానే ఉంది, తప్పేం చేయలే, యజ్ఞం చేశాడు. చేసి ఏమని కోరుకున్నట్ట, ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు నాకు కావాలి అని కోరుకున్నట్ట. ఆహుతులు వేస్తున్నప్పుడు ఆ సంధి దోషంలో ఇంద్రుడు వల్ల చంపబడే కొడుకు పుట్టాలి అనేటటువంటి అర్థం వచ్చిందిట. కొంపలు అంటుకున్నాయిట, ఏమైంది, ఉత్తాసుడు పుట్టాడు, చాలా శక్తివంతుడు, ఏమీ లేదు, కానీ ఏమవ్వాలి వాడు గ్యారంటీగా, ఇంద్రుడి చేతిలోనే చనిపోవాలి కనుక ఇంద్రుడి చేతిలో చనిపోయాడు. అంటే ఒక విశేషమైనటువంటి మేధావి, వేదాలను ఉపయోగించుకోవటం తెలిసినటువంటి వ్యక్తి కూడా కాలంలో, ఆ యుగంలో, ఏ యుగంలోనూ మనకు తెలియదు ఇది. ఇంకా ఖచ్చితంగా అది కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం మాత్రం కాదు అని చెప్పి సత్యయుగమే అని అనుకుంటున్నాను నేను. సత్యయుగంలో జరిగినటువంటి ఈ సంఘటన మీకు కొంచెం ఆలోచిస్తే విశ్వ కళ్యాణ హేతవ అనే పదానికి అర్థం పొరబడుతుంది. వేద మంత్రాలను తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎంత పండితుడు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోలేడు అని దాని అర్థం. అంతే తప్ప దానివల్ల అనర్థాలు జరుగుతాయని కాదు. వాడు ఏం చేశాడు, ఇంద్రుడు అనేటటువంటి ఒక దేవతాశక్తిని, పోగొట్టేయాలి అని. ఇంద్రుడు అనేటటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. దేవత అంటే ఇంద్రుడు అనేటటువంటి వాడు ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ గుళ్ళు మండిపోయింది, ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ ఉండకూడదు అని వైద్యం తలపెట్టాడు అనుకోండి. వారికి తెలుసున్నటువంటి ఆల్ ఫ్యాకల్టీస్ తో ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉండవచ్చు, ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయో వాడు ఊహించేసుకుని అన్నిటికీ కూడా దానికి విరుగుడు అంటే ఎలక్ట్రిసిటీ ఉపయోగించుగాని షార్ట్ సర్క్యూట్ అయిపోయేటటువంటి, ఇందులో ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చిందిగా వైరస్ క్రియేట్ చేశాడనుకోండి. మీరు చూస్తూ ఉంటారు కదా ఇంటర్నెట్ లో వార్నింగ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటిది ఏదైనా మీకు శబ్దం కనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోకండి, కొంపలు అంటుకుపోతాయి, మొత్తం మీ కంప్యూటర్ నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు. చేశాడనుకోండి అలాంటిది ఒక సైంటిస్ట్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించేటటువంటి ఏ పరికరం ఎవడైనా బై ఛాన్స్ ఆన్ చేస్తే ఓ వైరస్ ప్రవేశిస్తుంది, ఎలక్ట్రిసిటీ పనిచేయటం మానేస్తుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ ప్రపంచం నుంచి పోతుందా? పోదు కదా, అది ఆ కదార్థం. దానిని ఎంత గందరగోళం పడిపోయి అంచేత మీరింత గొప్పవాళ్ళు అనమాట, మీకు స్వరం కరెక్ట్ గా పలకలేము అనేటటువంటి నమ్మకం మీకుంది కనుక వేదాలు జోలికను అని తప్పించుకోవటానికి కథలు అందుకోవటమే తప్ప, కామన్ సెన్స్ కనుక ఉంటే ఈ కథల యొక్క అంతరార్థం మనకే బోధపడుతుంది. కానీ పండితులు అంతా చేసి పండితుల యొక్క తెలివితేటలు, సైంటిస్ట్ గా నేను చెప్తాను కదా, మన ఊటనే ఉన్నాడు, గబగబగా ఇంటికి వచ్చేసాడు, గొడుగు వేసుకుని గొడుగు మంచం మీద పెట్టాడు, తను గొడుగు పెట్టాల్సిన చోట నుంచున్నాడు, రాత్రల్లా పడుకునేవాడు. అలాగే అతని ఉద్దేశం ఏంటి, మంచం మీద పడుకున్నాడని. న్యూటన్ యొక్క గొప్పతనం కానీ, శాస్త్రీయ ఎబిలిటీ మీద కానీ, పాండిత్యం మీద కానీ మీకేమైనా డౌట్లు ఉన్నాయా? మరి అలా చేద్దామా మనం కూడా? న్యూటన్ అలా చేశాడు కనుక ఇంకా గొప్పవాడు న్యూటన్. ఓ పిల్లి ఉండేది, ఓ కన్న ఉండేది, తలుపు తాళం వేసుకుంటూ ఉండేప్పుడు ఆ పిల్లి ఆ కన్న నుంచి బయటకు వస్తూ ఉండేది. పిల్లి ఇంకా ప్రసవించబోతోంది, పిలిపించాడు కార్పెంటర్ని, పిల్లలు పట్టుబోతున్నారు అని చెప్పి 5-6 చిన్న చిన్న కన్నాలు పెట్టన్నాడు తలుపుకి. ఎందుకు అన్నాడు కార్పెంటర్, నువ్వు బుద్ధుందా లేదా, పెద్ద కన్నుల నుంచి తల్లి పిల్ల వెళ్తుంది, మిగతా చిన్న చిన్న కన్నాల నుంచి ఎవరు వెళ్తారు, పిల్ల పిల్లలు వెళ్తారు. సరే నువ్వు నీటనే, పెద్ద పిల్లి పెద్ద కన్నుల నుంచి వెళ్తే చిన్న పిల్లి కూడా ఆ పెద్ద కన్ను నుంచి వెళ్ళిపోగలదు, ఒప్పుసారి అన్నాడు. అర్థమైతే ఒప్పుకున్నాడు పాపం. నిజంగా జరిగిన సంగతి ఇదంతా కూడా అంతేత. ఆ మహాపండితులు ఏదో ఒక కథ చెప్పారు కనుక గుడ్డిగా నమ్మేకండి. మీరు మనకు కామన్ సెన్స్ అనేది ఒకటి నమ్మే. గురువు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇంగిత జ్ఞానము అని. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. విశ్వ కళ్యాణం హేతవ, ప్రపంచానికే కళ్యాణం చేయగలిగేటటువంటి శక్తి మీకు అన్యాయం చేస్తుంది అని నమ్మితే ఇంకా మీకు అర్థం ఏమైంది? ఋషుల యొక్క సామర్థ్యం మీద, ఋషుల యొక్క స్తోమత మీద మీకు అర్థం ఏమైంది?